ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి చేను కబుర్లు ప్రాయోజిత కార్యక్రమం వింటారు.
రైతన్నా మేలుకో లోకాన్ని ఏలుకో, రైతన్నా మేలుకో లోకాన్ని ఏలుకో.
చేను కబుర్లు,
పంట సాగు ఇంటి బాగు.
చేను కబుర్లు, ఆలకించు ఆలోచించు ఆచరించు.
చేను కబుర్లు మీ చింత
లేదిక మీ ఇంట చింత.
ఓ తెలంగాణ రైతన్న, నీకోసమేనే ఈ వ్యవసాయ గృహ విజ్ఞాన తరంగాలు.
రైతన్నా మేలుకో లోకాన్ని ఏలుకో, రైతన్నా మేలుకో లోకాన్ని ఏలుకో.
వ్యవసాయ విజ్ఞాన తరంగిణి, గృహ విజ్ఞాన తరంగిణి, ఇవే చేను కబుర్లు.
ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వ్యవసాయ కళాశాల విద్యార్థిని విద్యార్థులచే పీజేటిఎస్ఏయు వారి చేను కబుర్లు రేడియో కార్యక్రమంలో భాగంగా వేసవిలో కూరగాయల సాగు మెలకువలు నాటిక వింటారు. ఈ నాటికలో పాత్రలు, పాత్రధారులు హార్టికల్చర్ ఆఫీసర్ అనిల్ కుమార్, రామయ్య, సతీష్, భీమయ్య, కృష్ణ, రత్నమ్మ, కల్పన. రండి, వేసవిలో కూరగాయల సాగు మెలకువలు నాటిక విందాం.
గ్రామంలో హెచ్ఓ గారు ఏర్పాటు చేసిన రైతు సమావేశానికి ఇచ్చేసిన అందరికీ నమస్కారం. అందరూ నిశ్శబ్దంగా కూర్చోవలసిందిగా కోరుతున్నాను. మరికొద్ది సేపట్లో రైతులను ఉద్దేశించి హెచ్ఓ సార్ మాట్లాడతారు. అందరు నొల్లి చేయకుండా సప్పుడుదా కూసోవాలి.
రైతులందరికీ నమస్కారం. అందరూ యాసంగిలో పంటలు కోతకోసినట్టున్నారు. మరి ఈ ఎండాకాలంలో ఎట్లాంటి పంటలు వేద్దామనుకుంటున్నారు? నువ్వు చెప్పు రామయ్య.
ఏం పంటలు వేసుకుంటాం సారు, ఈ ఎండాకాలంలో ఏం వేసుకున్నా ఏం లాభం ఉంటుంది, అందుకే ఇంకా ఏ పంటలు వేసుకోలేదు.
అట్లనా? ఈ ఎండాకాలంలో కూడా చాలా పంటలు పండించుకోవచ్చు రామయ్య, ఎందుకు ఇంకా ఏ పంటలు కూడా వేసుకోవట్లేదు మీరు?
ఏం వేసుకున్నా దిగుబడి అనేది తక్కువగానే వస్తుంది సారు. ఏం రా భీమయ్య, ఏమంటావు మరి?
అవును సారు, దిగుబడి ఏం రాదు. అట్లేగాక పెట్టిన పెట్టుబడి కూడా మిగులుతుందో లేదో కూడా తెలియదు.
అయ్యో రామయ్య, భీమయ్య, ఎప్పుడు వరి, జొన్నలు, మక్కలు ఈ పంటలేనా వేసేటి? మంచి నీటి వసతి ఉంది ఇక్కడ, ఏవేవో పంటలు పండించి మంచి లాభాలను పొందవచ్చు మీరు. ఏం రత్నమ్మ, నీ సంగతేంటి, ఏం పంటలు వేస్తున్నావు నువ్వు?
ఇంకా ఏం తేల్చుకోలేకపోతున్నాను సారు.
ఇగో రత్నమ్మ, పంటలు అంటే ఎప్పుడు ఇవే పంటలు కాదు, ఇవేగాక వేరే పంటలు కూడా ఉన్నాయి. ఈ ఎండాకాలంలో అయితే వివిధ రకాల పంటలను వేసుకుని మంచి లాభాలను పొందవచ్చు.
అవునా, ఏంటివి సారు, అవేం పంటలు వేసుకోవాలి?
అక్కడికే వస్తున్నా. ఈ ఎండాకాలంలో అన్నింటికంటే కూరగాయలకు మంచి గిరాకీ ఉంటుంది. కూరగాయలను కనుక నీటి వసతి కింద ఉన్న పొలాల్లో పండించినట్లయితే చాలా లాభాలని పొందవచ్చు.
అట్లనా సారు, కొద్దిగా ఎట్లాంటి పంటలు వేసుకోవాలో చెప్పండి సారు, మాకు నీళ్ల కోత ఏం లేదు, వేసుకుంటాం సారు.
సరే చెప్తాను, వినండి.
చెప్పండి సారు.
ఈ ఎండాకాలంలో టమాటా, బెండ బీర, కాకర, సోర వంటి కూరగాయలను సాగు చేసినట్లయితే చాలా మంచిది. అయితే ఈ కూరగాయలలో మంచి గిరాకీ ఉన్న పంటలను వేసుకుంటే లాభాలను అధికంగా పొందవచ్చు.
ఈ ఎండాకాలంలో ఏ కూరగాయలకు గిరాకీ ఎక్కువగా ఉంటుందంటారు సారు?
ఈ ఎండాకాలంలో తీగజాతి కూరగాయలకు ఎప్పుడు మంచి గిరాకీ ఉంటుంది భీమయ్య?
అవునా, అయితే మంచి దిగుబడులు సాధించాలంటే ఎలాంటి పంటలు సాగు చేయాలి సారు?
భీమయ్య, అయితే ఈ ఎండాకాలంలో కూరగాయలను వివిధ పద్ధతులను పాటించి మనం పంటలను పండించవచ్చు, అధిక దిగుబడులను పొందవచ్చు. ముఖ్యంగా ఈ పంటలను వేసవిలో జనవరి 2వ పక్షం నుండి ఫిబ్రవరి నెలాఖరు వరకు విత్తుకోవచ్చు. ఒకవేళ మాగాణి భూముల్లో అయితే ఏప్రిల్ 1వ పక్షం నుంచి తీగజాతి పంటలను విత్తుకోవచ్చు.
సారు, ఈ పొలంను ఎట్లా తయారు చేసుకోవాలి? ముందుగా ఏవేవో ఎరువులు వేస్తారంట కదా, ఎటువంటివి అవి, లేదా అన్ని భూములలాగే దీనికి నట్లన్నా?
లేదు రామయ్య, ఈ పంటలకు మనం ఎరువులను, అనగా ముఖ్యంగా పశువుల ఎరువును 25 టన్నులు హెక్టార్కి, అంతేకాకుండా 100 కిలోల వేప పిండిని వేసుకొని పొలం తయారు చేసుకుని విత్తనాలను విత్తుకోవచ్చు.
ఓహో, అట్లనా సారు?
అవును రామయ్య. అయితే మనం వేసుకునే ఈ తీగజాతి పంటలు ముఖ్యంగా పందిర్లపైన పెంచినట్లయితే చాలా లాభాలను పొందవచ్చు.
అది ఎట్లా సారు, పందిర్లపైన పెంచితే ఎలాంటి లాభాలు వస్తాయి మనకు?
ఈ పందిర్లపైన పెంచిన దానికి మామూలుగా నేలపైన పాకే పద్ధతికి పెంచిన దానికి చూసినట్లయితే చాలా లాభాలు ఉన్నాయి. ఈ నేలపైన పాకించి పెంచితే కాయ సైజు మనం అనుకున్నంత సైజు నాణ్యత ఉండదు. పంట కూడా నేలపైనే ఉండటం వలన కొన్ని రకాల ఆకులను తినే పురుగులు, ముఖ్యంగా నేలలో ఉండే కొన్ని రకాల పురుగులు బీటిల్స్ ఆకులను విపరీతంగా తిని నష్టం కలిగజేస్తాయి. అందుకే మనం పందిర్లపైన ఈ కూరగాయలను సాగు చేసుకోవడం మంచిది.
ఓహో అట్లనా, మంచిది సారు. ఇంకా చెప్పండి సారు, ఇలాంటివి ఏమేం చేయవచ్చో మంచి దిగుబడులు పొందడానికి.
ఆ భీమయ్య, అయితే ఈ కూరగాయలలో కలుపు అనేది కూడా సమస్యనే. కాబట్టి మనం కలుపు కూడా సకాలంలో నిర్మూలించుకోవాలి. అందుకోసమని పెండిమితాలిన్, బెసాలిన్ వంటి కలుపు మందులను విత్తిన తర్వాత ఒకరోజు వ్యవధిలోనే మనం పిచికారీ చేసుకున్నట్లయితే కలుపును నివారించుకోవచ్చు.
సారు, ఈ పంటలలో పిందెలు అవుతున్నట్టే ఉంటాయి, కానీ రాలిపోవడం, ఆకులు పాలిపోయినట్లు అవ్వడం జరుగుతుంది అని నేను విన్నాను. నిజమేనా సారిది?
అవును రత్నమ్మ, పిందె రాలిపోవడము, ఆకులు పాలిపోయినట్లు అవ్వడము అనేది జరుగుతుంది. ఇది బోరాన్ అనే సూక్ష్మలోపకం వలన రత్నమ్మ, దానివల్లనే ఇట్లా అవుతుంది. అందుకని మనం బోరాక్స్ అనే మందు తీసుకువచ్చి పంటపైన పిచికారీ చేసుకోవాలి. దానివలన దీనిని తగ్గించుకోవచ్చు. అంతేకాకుండా ఇథరిల్ 1 ml అనే దాని మందును 10 లీటర్ల నీటిలో కలిపి 15 రోజుల వ్యవధిలో 3 సార్లు పిచికారీ చేసినట్లయితే పిందె రాలడం తగ్గించడమే కాకుండా ఆడపూల శాతం అనేది కూడా ఎక్కువగా వస్తుంది.
అగో, ఈ ఆడపూల శాతం ఏంటి సారు? కొత్తగా ఉంది, నేనెప్పుడు విన్నేలేదు.
అయితే రత్నమ్మ, ఈ తీగజాతి పంటల్లో ఈ ఆడపూల శాతం అనేది ముఖ్యం. మగపూలు, ఆడపూలు అనేవి రెండూ రావడం జరుగుతుంది. అంతేకాకుండా కొన్ని రకాలైన రోగాలు కూడా వాటితో పాటు రావడం జరుగుతుంది.
అట్లా నా చెప్పండి సారు, మరి వాటిని ఎట్లా తట్టుకోవడం పంటలు?
అయితే ఈ పంటలను వివిధ చీడపీడల తాకిడి ఉండడం సహజం. అందులో ముఖ్యంగా వచ్చే తెగులు ఏంటంటే యెల్లో వీన్ మొజాయిక్ వైరస్ అనేది రావడం జరుగుతుంది. ఇది పంటకు వచ్చే రసం పీల్చే పురుగు వలన వ్యాప్తి కావడం జరుగుతుంది. అందువలన ఈ పురుగును తగ్గించే నివారణ చర్యలను చేపట్టినట్టయితే ఈ వైరస్ రోగంని కూడా నివారించుకోవచ్చు. అయితే వైరస్ తెగులను వ్యాప్తి చేసే రసం పీల్చే పురుగులను నివారించడానికి వేప నూనె, వేప కషాయం వంటి వాటిని పిచికారీ చేసుకోవాలి.
సారు, ఈ వేప కషాయం ఎక్కడ దొరుకుతుంది? దానిని ఎట్లా ఉపయోగించాలి సారు?
ఏమి ఇబ్బంది లేదు రామయ్య, ఇది మనం కూడా తయారు చేసుకోవచ్చు. దీనికోసం 5 కిలోల వేప పిండిని 10 లీటర్ల నీటిలో ఒక రోజంతా నానబెట్టాలి. దానిని ఎకరానికి సరిపడా తయారు చేసుకొని ఉపయోగించాలి. ఈ విధంగా సమగ్ర పోషక యాజమాన్య పద్ధతులను వాడి రసాయన ఖర్చులను కూడా తగ్గించుకోవచ్చు.
అగో ఏంది సారు, సమగ్ర పోషక యాజమాన్యమా? అన్నీ కొత్త కొత్త ముచ్చట్లు చెప్తున్నారు.
అయ్యో భీమయ్య, సమగ్ర పోషక యాజమాన్యం అంటే అన్ని రకాల పద్ధతులను పాటించడం వలన మొక్కల్లో రోగాలను తట్టుకునే శక్తి పెరుగుతుంది మొక్కలకి. ఇంకా ప్రధానంగా సూక్ష్మ పోషకాలైనటువంటి 19-19-19 రూపంలో పంటలకు ప్రతి 10 రోజులకోసారి పిచికారీ చేసుకోవడం మంచిది. అవును, చెప్పడం మర్చిపోయినా, అయితే ఈ ఎండాకాలంలో నేల నుండి పోషకాలు ఆవిరైపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కనుక ఎప్పటికప్పుడు కింద నుండి ఎరువులను ఇస్తున్నా కూడా పైన నుండి కూడా పోషకాలను పిచికారీ చేయడం వలన మొక్కలు బలంగా ఉంటాయి, దిగుబడులు కూడా అధికంగా రావడం జరుగుతుంది.
సారు, ఇవన్నీ చేస్తే సరిపోతుందా? పంట మంచిగా వస్తుందా ఇక ఇవన్నీ చేస్తే?
ఆగు రామయ్య, ఉంది ఇంకా చెప్పేది, విను.
సరే సారు, చెప్పండి.
అయితే బీర, కాకర తోటల్లో చూసుకున్నట్లయితే పండు ఈగ సమస్య అధికంగా కనిపించడం జరుగుతుంది. ఇది కాయ నాణ్యతను తగ్గించడమే కాకుండా దిగుబడిని కూడా తీవ్రంగా దెబ్బతీస్తుంది.
మరి ఎలా సారు దాని బెడదను తగ్గించడం?
అయితే ముందుగా ఈ పురుగు ఎలా వచ్చిందో గుర్తించాలి. ఇది భూమిలో గుడ్లను పెడుతుంది. గుడ్ల నుండి వచ్చిన పిల్ల పురుగులు పిందెలలోనికి దూరి గుజ్జును అంతా తినివేయడం వలన మనకు పురుగు వచ్చిందో లేదో తెలియకుండానే పిందెలు రాలిపోవడం జరుగుతుంది. అందువలన ఈ తీగజాతి కూరగాయలన్నింటినీ ఏ కాలంలో అయినా సరే కొద్దిపాటి ఎత్తులో పందిర్లపైన, వెదురు వాసాలపైన, శాశ్వత పందిర్లపైన వేసుకుంటే ఈ పురుగు బెడద తగ్గడమే కాక నేలపైన పండించిన దానికంటే నాణ్యత, దిగుబడి బాగుండడం జరుగుతుంది. అంతేకాకుండా ఈ పండు ఈగను నివారించడానికి కొన్ని రకాల ఎర్రలు అంటే లింగాకర్షక బుట్టలు కూడా పెట్టుకోవడం జరుగుతుంది పంట పొలాల్లో. ఇవి మనకు మార్కెట్లలో దొరకడం జరుగుతుంది.
వామో, దీని ఎంట ఇంత కథ ఉందా సారు?
ఆ రామయ్య, ప్రతి పంటలో కూడా ఉండేదే కదా ఇవన్నీ చేసే పనులు.
అవును సారు, అది నిజమే.
అయితే ఇవన్నీ అయిపోయిన తర్వాత చివరగా మనం తెలుసుకోవాల్సింది ఏమిటంటే సరి అయిన మార్కెటింగ్ సదుపాయం కూడా ఉందో లేదో చూసుకోవాలి. మనకు బీరలో బాగా పొడుగుగా ఉన్న విత్తనం గాని బాగా పొట్టిగా ఉన్న విత్తనం గాని రెండు కూడా వినియోగదారులు ఎక్కువగా ఇష్టపడరు. అందుకే మధ్య రకంగా ఉన్న విత్తనాన్ని ఉపయోగించాలి. కాయలను కూడా లేతగా ఉన్నప్పుడే కోయడం చాలా ముఖ్యం. అది కూడా సరిగ్గా ప్యాకింగ్ చేసి కనుక మార్కెట్కి పంపినట్లయితే మంచి ధర రావడం జరుగుతుంది. కాకర వంటి పంట విషయానికి వచ్చినట్లయితే మధ్య రకం గాని చిన్న సైజు రకం గాని వాడాలి. ఈ విధంగా వివిధ రకాల పద్ధతులను పాటించి మేలైన సస్యరక్షణ యాజమాన్య పద్ధతులు పాటించినట్లయితే మంచి ఫలితాలు పొందవచ్చు.
సారు, ఈ కూరగాయ పంటల్లో ప్లాస్టిక్ ని ఉపయోగిస్తారంట కదా, దాని గురించి కొంచెం చెప్పండి సారు.
అయితే రామయ్య, దాన్ని మల్చింగ్ అంటారు.
అవునా సారు, కొంచెం చెప్పండి దాని గురించి.
మల్చింగ్ అంటే మొక్కల చుట్టూ ఉండే వేర్ల భాగాన్ని ఏదైనా పదార్థాలతో కప్పి ఉంచడాన్ని మల్చింగ్ అంటారు. ప్లాస్టిక్ షీట్తో మొక్క చుట్టూరా కప్పి ఉంచడాన్ని ప్లాస్టిక్ మల్చింగ్ అని అంటారు.
దానివల్ల ఉపయోగం ఏంటి సారు? ఏమైనా లాభాలున్నాయా లేవా?
ఉన్నాయి రత్నమ్మ, చాలా లాభాలున్నాయి. దీనివల్ల నీటిని ఆదా చేసుకోవచ్చు, కలుపు నివారణ కూడా జరుగుతుంది, మట్టి కోత అనేది నివారించబడుతుంది, అంతేకాకుండా భూమిలోని చీడపీడల నివారణ కూడా జరుగుతుంది.
సారు, ఈ మల్చింగ్ ఎప్పుడైనా వేసుకోవచ్చా?
లేదు రామయ్య, మనం మల్చింగ్ని రెండు విధాలుగా వేసుకోవచ్చు.
ఏంటివి సార్ అవి?
అది ఒకటి విత్తుటకు ముందుగా మల్చింగ్ వేసే విధానం, ఇంకొకటి నాటిన పైరుకు మల్చింగ్ వేసే విధానం.
ఈ మల్చింగ్ ఎలా వేసుకోవాలి సారు? వేసుకునేటప్పుడు ఏమైనా జాగ్రత్తలు తీసుకోవాలా?
అయితే మనం వేసుకున్న మల్చీ షీట్ను బలంగా లాగకూడదు. చల్లని వాతావరణ సమయాల్లో, అనగా ఉదయం లేక సాయంత్రం వేళల్లో మాత్రమే మల్చీ షీట్ వేసుకోవాలి.
ఎందుకు సారు, అలా చల్లగా ఉన్నప్పుడే వేయాలా దాన్ని?
అవును రామయ్య, ఎందుకంటే దీనికి సాగే గుణం అనేది ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వేడి సమయంలో షీటు వ్యాకోచం చెంది సాగుతుంది మరియు సరిగ్గా పనిచేయదు.
సారు, మల్చింగ్లో వివిధ రంగులు ఉంటాయంట కదా, నిజమేనా?
అవును భీమయ్య, ఉంటాయి. అందులో ముఖ్యంగా నలుపు రంగు మల్చీ షీట్లు, పలుచని ట్రాన్స్పరెంట్ మల్చీ షీట్లు ఎక్కువగా ఉపయోగిస్తారు.
సారు, ఇవన్నీ చేస్తున్నాం కదా, అసలు ఏమైనా ఉపయోగాలున్నాయా వీటితోటి?
ఎందుకు లేవు రామయ్య, చాలా ఉపయోగాలున్నాయి. ఆరోగ్యకరమైన నారును అనుకున్న సమయం కంటే ముందుగానే పొందవచ్చు. విత్తన మొలక శాతం పెరుగుతుంది. అధిక వర్షం, మంచు, వేగంగా వీచే గాలి నుండి పంటను రక్షించవచ్చు. అంతేకాకుండా చీడపీడల నుండి కూడా పంటను రక్షించవచ్చు.
సారు, కీటక నిరోధక వలలు అంటే ఏంటివి?
అవా రామయ్య, ఇవి చూడడానికి మనం వాడే దోమతెరలాగా ఉండే వలలు. ఇవి కూడా నైలాన్తోనే చేయబడి వివిధ రంగుల్లో ఉంటాయి. అయితే ఇవి మనం పొలం చుట్టూ వేసుకున్నట్లయితే కీటకాలనేటి లోపలికి చొరబడకుండా అడ్డుకుంటాయి.
ఈ మల్చింగ్ చేపట్టడానికి ఎంతవరకు ఖర్చు అవుతుంది సారు?
అయితే రామయ్య, టన్నెల్ అనేది నిర్మించడానికి అయ్యే ఖర్చు అనేది చాలా తక్కువగా ఉంటుంది. వీటిని ఎంత సులువుగా నిర్మించవచ్చునో అంత సులువుగా విడదీయవచ్చు, వేరే చోటుకు కూడా మార్చుకోవచ్చు. నిర్మాణ ఖర్చు విషయానికి వచ్చినట్లయితే దాదాపుగా రూపాయలు 70 ఒక చదరపు మీటర్కు అవుతుంది.
సారు, ఇది వేసుకోవడంలో ప్రభుత్వం రైతులకు ఏమైనా రాయితీ ఇస్తుందా?
ఇస్తుంది భీమయ్య. ఇవి వేసుకోవడానికి అయ్యేదానిలో 50% సబ్సిడీ మన రాష్ట్ర ప్రభుత్వం అనేది అందిస్తుంది.
ఓహో, ఇవన్నీ ఉపయోగాలు ఉన్నాయన్నమాట. అయితే తప్పక పాటిస్తాం సారు.
అలాగే రామయ్య, మీకు వ్యవసాయానికి సంబంధించి ఎలాంటి సలహాల కోసమైనా నన్ను సంప్రదించండి.
అలాగే సారు, తప్పకుండా. ధన్యవాదాలు మరి.
అందరికీ శుభోదయం. ఈ కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనం ఒక ముఖ్యమైన అంశం గురించి మాట్లాడుకుందాం, అదే ఆటిజం. ఈ సమస్య సమాజంలో చాలామందిని ప్రభావితం చేస్తుంది, కానీ ఈ సమస్య పట్ల అవగాహన మాత్రం అనుకున్నంత స్థాయిలో లేదు. కాబట్టి ఈరోజు ఈ కార్యక్రమం ద్వారా కొంతమందికైనా అవగాహన కల్పించాలి అనేదే మన ముఖ్య ఉద్దేశం. ఇవాళ ఈ కార్యక్రమంలో ఆటిజం అంటే ఏమిటి, వాటి యొక్క ముఖ్య లక్షణాలు, ఆటిజం సమస్య కలగడానికి గల కారణాలు, వాటి నివారణ చర్యల గురించి తెలుసుకుందాం. అలాగే చిన్ననాటి నుండి పిల్లలు ఆటిజం బారిన పడకుండా అలవరుచుకోవాల్సిన ఆహారపు అలవాట్లు మరియు పదార్థాల గురించి కూడా తెలుసుకుందాం. ప్రస్తుత కాలంలో పిల్లలు అనేక మానసిక సమస్యలను ఎదుర్కొంటున్నారు. అందులో ఆటిజం ఒకటి. ఆటిజం అంటే వయసుకు తగ్గట్లు పిల్లల్లో రావాల్సిన మానసిక పరమైన ఎదుగుదల రాకుండా ఉండే పరిస్థితిని ఆటిజం అంటారు. ఈ సమస్య పిల్లలు బాల్యంలోనే ప్రారంభమయ్యి జీవితకాలం ఉంటుంది. వైద్య భాషలో ఆటిజం అనేది ఒక నాడీ సంబంధిత రుగ్మత. దీనినే మనం న్యూరలాజికల్ డిజార్డర్ అని కూడా చెప్పుకోవచ్చు. వాడుక భాషలో ఆటిజంని మందబుద్ధి అని కూడా పిలుస్తూ ఉంటారు. ఆటిజం సమస్య గల పిల్లల మెదడులో కొంత భాగం సరిగా పనిచేయనందున వారు మామూలు పిల్లవారిలా వ్యవహరించలేరు. నిజానికి ఇది పెద్ద సమస్య కానప్పటికీ దీన్ని నివారించడంలో అనేక సవాళ్లను ఎదుర్కోవాల్సి ఉంటుంది. సాధారణంగా ఆటిజం లక్షణాలు 3 ఏళ్ల వయసు నిండక ముందే కనిపిస్తాయి. దీనికి లింగభేదం లేదు. ఈ సమస్య గల వారు తరచుగా మూర్ఛ, నిరాశ, ఆందోళన, హైపర్ యాక్టివిటీ డిజార్డర్ వంటి రుగ్మతలను సైతం కలిగి ఉంటారు. ఆటిజం ఉన్న వ్యక్తులు లేదా పిల్లలు ఇంద్రియ సున్నితత్వానికి గురవుతూ ఉంటారు. ఆటిజం స్పెక్ట్రమ్ డిజార్డర్ ఉన్న వ్యక్తులు తరచుగా రొటీన్ మరియు ప్రెడిక్టబిలిటీపై ఆధారపడి ఉంటారు. వీరికి ఇంద్రియ సున్నితత్వం ఎక్కువగా ఉంటుంది. అలానే ఆటిజం సమస్య గల పిల్లల మెదడులో కొంత భాగం సరిగా పనిచేయనందున వీరు మామూలు పిల్లవారిలా వ్యవహరించరు. నిజానికి ఆటిజం అనేది పెద్ద ప్రమాదం కానప్పటికీ దీన్ని నివారించడంలో అనేక సవాళ్లను ఎదుర్కోవాల్సి ఉంటుంది. సాధారణంగా ఆటిజం 3 ఏళ్ల వయసు నుంచి ప్రారంభమయ్యి జీవితకాలం కనిపిస్తూ ఉంటుంది. దీనికి లింగభేదం ఉండదు. ఈ సమస్య గల వారు తరచుగా మూర్ఛ, నిరాశ, ఆందోళన, హైపర్ యాక్టివిటీ డిజార్డర్ వంటి రుగ్మతలను కలిగి ఉంటారు. ఆటిజంలో రకాల గురించి తెలుసుకుందాం. ఆటిజం లేదా ఆటిజం స్పెక్ట్రమ్ డిజార్డర్లో చాలా రకాలు ఉన్నాయి. కానీ మనం ముఖ్యమైన రకాలను గురించి తెలుసుకుందాం. మొదటిది ఆటిస్టిక్ డిజార్డర్. ఆటిజంలో ఆటిస్టిక్ డిజార్డర్ ఎక్కువగా కనిపించే సమస్య. ఈ రకమైన ఆటిజం మగపిల్లల్లో ఎక్కువగా గమనించవచ్చు. రెండవది రెట్స్ డిజార్డర్. ఇది ఆటిజంలో అరుదైన రకం. ఈ సమస్య ఆడపిల్లల్లో ఎక్కువగా కనిపిస్తుంది. ఈ రకమైన ఆటిజం ఉన్న పిల్లల్లో శారీరక ఎదుగుదల చాలా తక్కువగా ఉంటుంది. మూడోది చైల్డ్హుడ్ డిజింటిగ్రేటెడ్ డిజార్డర్. ఇది ఆటిజంలో ఒక తీవ్రమైన సమస్య. నాలుగవది ఆస్పర్జర్స్ డిజార్డర్. ఈ రకమైన డిజార్డర్లో పిల్లలు తెలివితేటలు కలిగి ఉంటారు. వారు చేసే ప్రత్యేకమైన పనులలో మంచి నైపుణ్యాన్ని ప్రదర్శిస్తారు. ఆటిజం సమస్యకు గల ప్రధాన కారణాల గురించి తెలుసుకుందాం. ఈ వ్యాధి జన్యుపరమైన కారణాల వల్ల కూడా వస్తుంది. దీనివల్ల పిల్లలు మానసిక ఎదుగుదల సరిగ్గా జరగక సాధారణ జీవితం గడపడం కష్టమవుతుంది. అలానే స్త్రీలు గర్భధారణ సమయంలో ఇన్ఫెక్షన్ల బారిన పడడం మరియు గర్భిణీగా ఉన్నప్పుడు తీవ్రమైన ఉద్వేగాలకు లోను కావడం కూడా ఆటిజంకు దారితీస్తుంది. ఇది ఒక నాడీ సంబంధిత రుగ్మత కాబట్టి మెదడు ఎదుగుదలకు తోడ్పడే జన్యువులు అందులో స్రవించే సెరటోనిన్, డోపమైన్ వంటి రసాయనాలు తగినంత విడుదల కాకపోవడం వల్ల కూడా ఆటిజం సంభవించే అవకాశం ఉంది. నెలలు నిండకుండానే శిశువు పుట్టినప్పుడు ఆటిజంకు గురయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. అలాంటి పిల్లల ఆరోగ్యంపై తల్లిదండ్రులు మరింత శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. అలానే తల్లిదండ్రులు పిల్లలతో నాణ్యమైన సమయాన్ని గడపాలి. అలా గడపలేకపోవడం వల్ల కూడా పిల్లలు రుగ్మత గురయ్యి ఆటిజం బారిన పడే సమస్య ఎక్కువగా ఉంటుంది. ఆటిజం యొక్క లక్షణాలను మనం ఎలా గుర్తించవచ్చు అంటే, సాధారణంగా శిశువు 7 వయసులో పాకడం, నడవడం, నవ్వడం, ముద్దు ముద్దుగా మాట్లాడడం మరియు తల్లిదండ్రుల పిలుపునకు బదులు ఇవ్వడం వంటివి చేస్తుంటారు. కానీ ఆటిజం సమస్యతో బాధపడుతున్న పిల్లల్లో ఈ పై లక్షణాలు ఏవీ కనిపించవు. అలానే ఆటిజం లక్షణాలు పిల్లల్లో వివిధ రకాలుగా కనిపిస్తూ ఉంటాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం. వయసుకు తగ్గట్లు మానసిక పరిపక్వత లేకపోవడం, ఎవరితోనూ కలవకుండా ఒంటరిగా ఉండడం, నేరుగా కళ్ళల్లోకి చూడలేకపోవడం మరియు మాట్లాడలేకపోవడం, ఇతరులతో కలవడానికి ఇష్టపడకపోవడం, చేసిన పనులనే మళ్ళీ మళ్ళీ చేయడం, ఎలాంటి అనుభూతిని కూడా తెలపకపోవడం, గాయాలు తగిలినా తెలుసుకోలేకపోవడం, శబ్దాలను పట్టించుకోకపోవడం, సరిగా మాట్లాడలేకపోవడం మరియు కారణం లేకుండా ఏడుస్తూ ఉండడం, ఎవరు పిలిచినా ఎంత పిలిచినా మరియు ఎవరిని చూసినా పట్టించుకోకపోవడం, ఈ పై లక్షణాలన్నీ గమనించి ఆటిజం ఉన్న పిల్లలను మనం గుర్తించవచ్చు. ఆటిజంను అధిగమించే మార్గాల గురించి తెలుసుకుందాం. ఆటిజం సమస్యను ముందుగానే గుర్తించడానికి గర్భధారణ సమయంలో సాధారణ ప్రీనెటల్ చెకప్లను చేయించుకోవడం మంచిది. అలాగే కడుపులో బిడ్డ ఎదుగుదలను కూడా నిరంతరం తెలుసుకుంటూ ఉండాలి. గర్భధారణ సమయంలో ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడంతో పాటు ఒత్తిడిని తగ్గించుకోవడానికి వ్యాయామాలు వంటివి చేస్తూ ఉండాలి. ధూమపానం, ఆల్కహాల్, డ్రగ్స్ వంటి వాటికి దూరంగా ఉండాలి. గర్భధారణ సమయంలో తల్లులు నిర్దిష్ట పోషకాలు, సప్లిమెంట్లను డాక్టర్ సూచన మేరకు తీసుకోవడం వల్ల పిల్లల్లో ఆటిజం ప్రమాదాన్ని తగ్గించవచ్చు. గర్భధారణ సమయంలో వాయు కాలుష్యానికి అలాగే పార్టిక్యులేట్ పదార్థాలకు ప్రభావితం కాకుండా చూసుకోవాలి. గర్భిణీలు కొన్ని రకాల అనారోగ్యాలను నియంత్రించే టీకాలను కూడా తీసుకుంటూ ఉండాలి. శిశువు కదలికలో ఏమైనా అనుమానిత లక్షణాలు గమనించినట్లయితే ఆలస్యం చేయకుండా డాక్టర్ని సంప్రదించడం ఉత్తమం. వీటితో పాటు తల్లిదండ్రులు పిల్లల ప్రవర్తనను నిరంతరం గమనిస్తూ ఉండాలి. వాళ్ళు సాధారణంగా ప్రవర్తించకపోతే వెంటనే అప్రమత్తమయ్యి డాక్టర్ను సంప్రదించాలి. ఒకవేళ పిల్లలకి ఆటిజం ఉన్నట్లు నిర్ధారణ అయితే కొన్ని ప్రత్యేక ముందస్తు చర్యలను తీసుకొని సామాజిక ఎదుగుదలకు అలాగే సామాజిక నైపుణ్యాలను మెరుగుపరిచేందుకు కృషి చేయాలి. వైద్యుల సలహా మేరకు ఆటిజంకు చికిత్స తీసుకుంటూనే మరిన్ని జాగ్రత్తలు పాటిస్తే ఈ సమస్య నుండి పిల్లలను కాపాడుకోవచ్చు. ఇప్పుడు మనం ఆటిజంకి అందుబాటులో ఉన్న చికిత్స గురించి తెలుసుకుందాం. అదేంటంటే హోమియోపతి. హోమియోపతిలో ఇమ్యునోథెరపీ అనేది రోగ నిరోధక వ్యవస్థను బలోపేతం చేస్తుంది. దీనివల్ల ఆటిజంకు కారణమయ్యే ప్రధాన సమస్యలపై దృష్టి పడుతుంది. రోగ నిరోధక శక్తి మెరుగుపడడం ద్వారా తాపజనక ప్రతిస్పందనలు తగ్గుతాయి. ఆటిజంతో బాధపడుతున్న వ్యక్తులకు సహాయం చేస్తుంది. శరీరం యొక్క సహజ రక్షణను బలోపేతం చేస్తుంది. ఇమ్యునోథెరపీ అనేది ఆటిజం కోసం సమర్థవంతమైన మరియు సంపూర్ణ పరిష్కారం కోసం ఎదురుచూస్తున్న వ్యక్తులకు ఎంపికగా మారుతుంది. హోమియోపతి ద్వారా దీర్ఘకాలిక ఫలితాలను మనం గమనించవచ్చు. ఆటిజం యొక్క సంబంధిత కారకాలు అవేంటంటే జన్యుపరమైన కారకాలు, నాడీ సంబంధిత కారకాలు, పర్యావరణ కారకాలు, రోగ నిరోధక వ్యవస్థ కారకాలు, బాహ్యజన్యు కారకాలు, జీవక్రియ కారకాలు, అంటువ్యాధులు మరియు అనారోగ్యాలు, ముందస్తు జననం మరియు తక్కువ బరువుతో పుట్టడం, లింగం, ఇంద్రియ ప్రాసెసింగ్ తేడాలు. తర్వాతది బాహ్యజన్య కారకాలు. బాహ్యజన్య మార్పులు అంటే డిఎన్ఏ క్రమంలో మార్పులు కలగడం వలన ఈ ఆటిజం సమస్య తలెత్తుతుంది. నాలుగవది రోగ నిరోధక వ్యవస్థ కారకాలు. గర్భధారణ సమయంలో తల్లి రోగ నిరోధక శక్తి తక్కువగా ఉండడం అలాగే పిండం మెదడు సరిగా అభివృద్ధి చెందకపోవడం వల్ల ఈ ఆటిజం సమస్య సంభవిస్తుంది. పర్యావరణ కారకాలు. గర్భధారణ సమయంలో లేదా ప్రసవ సమయంలో ఆక్సిజన్ కొరత ఈ ఆటిజం సమస్యకు దోహదపడుతుంది. జీవక్రియ కారకాలు. శరీరంలో పదార్థాల విచ్ఛిన్నం మరియు వినియోగంలో పాల్గొన్న జీవక్రియ మార్గాలలో అసాధారణత వల్ల కొన్ని సందర్భాల్లో ఆటిజం ముడిపడి ఉంటుంది. తరువాతది అంటువ్యాధులు మరియు అనారోగ్యాలు. గర్భధారణ సమయంలో తల్లికి అంటువ్యాధులు సోకడం వల్ల కూడా ఈ ఆటిజం సమస్య తలెత్తవచ్చు. తర్వాతది ముందస్తు జననం లేదా తక్కువ బరువుతో పుట్టడం. కొంతమంది పిల్లలు నెలలు నిండకుండానే పుడతారు. అలాంటి వారిలో ఈ ఆటిజం సమస్య ఎక్కువగా ఉంటుంది. అలానే కొంతమంది పిల్లలు పుట్టుకలో తక్కువ బరువుతో పుడతారు. అలాంటి వారికి కూడా ఈ ఆటిజం బారిన పడే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. తరువాతది లింగం. ఆటిజం అనేది ఆడపిల్లల్లో కంటే మగపిల్లల్లోనే ఎక్కువగా కనిపిస్తుంది. 4:1 నిష్పత్తిలో మగ ఆడపిల్లలకు ఈ ఆటిజం సమస్యను సంభవించవచ్చు. ఆటిజంతో బాధపడుతున్న వ్యక్తులు తరచుగా ధ్వని, కాంతి లేదా స్పర్శ వంటి ఇంద్రియ ఉద్దీపనలకు మార్పు చెందిన సున్నితత్వాన్ని అనుభవిస్తారు. ఇంద్రియ ప్రాసెసింగ్ వ్యత్యాసాలు, సామాజిక పరస్పర చర్యలు మరియు కమ్యూనికేషన్లో సవాళ్లకు దోహదం చేస్తాయి. ఈ కారకాలను అర్థం చేసుకోవడం వలన ఆటిజం యొక్క సంభావ్యత అలానే వాటి యొక్క ప్రాముఖ్యతను గురించి తెలుసుకోవడం వలన ముందుగానే మనం ఆటిజంని గుర్తించవచ్చును. ఆటిజం గురించి తెలుసుకున్నారని కొంత అవగాహన ఏర్పరచుకున్నారని ఆశిస్తూ మరొక చక్కటి అంశంతో మళ్ళీ కలుద్దాం. ధన్యవాదాలు.
గత వారం అడిగిన మొదటి ప్రశ్న,
గడ్డిజాతి కలుపు మొక్కల నివారణకు ఏ మందు పిచికారీ చేయాలి? మొదటి ఆప్షన్ క్విజలఫాప్ ఇథైల్, రెండవ ఆప్షన్ ఇమిసిథాఫైర్. సరైన సమాధానం క్విజలఫాప్ ఇథైల్ అనే మందును పిచికారీ చేయాలి.
గత వారం అడిగిన రెండవ ప్రశ్న,
జింక్ లోప నివారణకు ఏ మందు పిచికారీ చేయాలి? మొదటి ఆప్షన్ జింక్ సల్ఫేట్, రెండవ ఆప్షన్ బోరాక్స్. సరైన సమాధానం జింక్ సల్ఫేట్ను పిచికారీ చేయాలి.
గత వారం అడిగిన రెండు ప్రశ్నలకు సరైన సమాధానాలు పంపినవారు హైదరాబాద్ దోమలగూడ నుండి డాక్టర్ ఎస్ స్వరూప, రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం నుండి గంగు మహేందర్ నాగలక్ష్మి, రాజన్న సిరిసిల్ల జిల్లా చీలవంచ గ్రామం నుండి గంగు హనుమండ్లు లక్ష్మి, రాజన్న సిరిసిల్ల జిల్లా చీలవంచ గ్రామం నుండి గంగు దేవరాజు లక్ష్మి, నిజామాబాదు నుండి నాగనాథ్ గుప్త గోదావరి గుప్త, భద్రాద్రి క్రొత్తగూడెం జిల్లా రాంపురం గ్రామం నుండి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోషిని, భద్రాద్రి క్రొత్తగూడెం జిల్లా రాంపురం గ్రామం నుండి కట్ల రాజేశం, సరోజిని, మాయా, రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లందుకుంట మండలం కూనబోయినపల్లి నుండి టాంగ మల్లయ్య, గౌరవ, కరీంనగర్ జిల్లా రుక్మపూర్ గ్రామం నుండి ఆర్మీ కిషోర్ కుమార్, లలిత, రవిత్రేణి, జస్విత, హైదరాబాద్ మణికొండ నుండి శ్రీమతి జాన్సీ కర్రీ.
రైతు శ్రోతలకు ఈ వారం ప్రశ్నలు.
మొదటి ప్రశ్న, ఎలవిన్ మొజాయిక్ వైరస్ తెగులు ఏ పురుగులు వ్యాప్తి చేస్తాయి? ఆప్షన్ ఏ కాయతొలిచే పురుగులు, ఆప్షన్ బి రసం పీల్చే పురుగులు.
ప్రశ్న మరోసారి.
మొదటి ప్రశ్న, ఎలవిన్ మొజాయిక్ వైరస్ తెగులు ఏ పురుగులు వ్యాప్తి చేస్తాయి? ఆప్షన్ ఏ కాయతొలిచే పురుగులు, ఆప్షన్ బి రసం పీల్చే పురుగులు. రెండవ ప్రశ్న, తీగజాతి కూరగాయల్లో ఆడపూల శాతం పెంచడానికి వాడే ఎరువు పేరు ఏంటి? ఆప్షన్ ఏ బోరాక్స్, ఆప్షన్ బి మెగ్నీషియం.
ప్రశ్న మరోసారి.
రెండవ ప్రశ్న, తీగజాతి కూరగాయల్లో ఆడపూల శాతం పెంచడానికి వాడే ఎరువు పేరు ఏంటి? ఆప్షన్ ఏ బోరాక్స్, ఆప్షన్ బి మెగ్నీషియం.
గతవారం లాగానే ఈ వారం కూడా మొదటి ప్రశ్నకు సరైన సమాధానం ఏ అయితే ఒకటి ఏ అని, బి అయితే ఒకటి బి అని, అలాగే రెండవ ప్రశ్నకు ఏ అయితే రెండు ఏ అని, బి అయితే రెండు బి అని మీ పేరు, ఊరు టైప్ చేసి 9154921220 నెంబర్కి ఎస్ఎంఎస్ చేయవలసిందిగా కోరుతున్నాం. ఫోన్ నంబర్ మరోసారి 9154921220. మీరందరూ వచ్చేవారం చేను కబుర్లు కార్యక్రమంలో విజేతలుగా ఉంటారని ఆశిస్తూ ఇక సెలవు.
పీజేటిఎస్ఏయు అగ్రికల్చరల్ వీడియోస్. ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి ఆధునిక వ్యవసాయ సాంకేతిక సలహాలు, పంటల సాంకేతిక పరిజ్ఞానం, సమగ్ర సస్యరక్షణ, రైతు ఆదాయ రెట్టింపు మార్గాలు, పంట ఉత్పత్తులకు విలువలు జోడించడం, వ్యవసాయ యాంత్రీకరణ, రైతుల విజయ గాథలు, రైతు స్థాయిలో నూతన ఆవిష్కరణలకు సంబంధించిన ప్రామాణిక వీడియోలను పీజేటిఎస్ఏయు అగ్రికల్చరల్ వీడియోస్ ద్వారా ఉచితంగా వీక్షించవచ్చును.
ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి చేను కబుర్లు ప్రాయోజిత కార్యక్రమం విన్నారు.
రైతన్నా మేలుకో లోకాన్ని ఏలుకో, రైతన్నా మేలుకో లోకాన్ని ఏలుకో.
చేను కబుర్లు,
పంట సాగు, ఇంటి బాగు.
చేను కబుర్లు, ఆలకించు, ఆలోచించు, ఆచరించు.
చేను కబుర్లు మీ చింత
లేదిక మీ ఇంట చింత.
ఓ తెలంగాణ రైతన్న, నీకోసమేనే ఈ వ్యవసాయ గృహ విజ్ఞాన తరంగాలు.
రైతన్నా మేలుకో లోకాన్ని ఏలుకో, రైతన్నా మేలుకో లోకాన్ని ఏలుకో.
వ్యవసాయ విజ్ఞాన తరంగిణి, గృహ విజ్ఞాన తరంగిణి.
పీజేటిఎస్ఏయు అగ్రికల్చరల్ వీడియోస్. ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి ఆధునిక వ్యవసాయ సాంకేతిక సలహాలు, పంటల సాంకేతిక పరిజ్ఞానం, సమగ్ర సస్యరక్షణ, రైతు ఆదాయ రెట్టింపు మార్గాలు, పంట ఉత్పత్తులకు విలువలు జోడించడం, వ్యవసాయ యాంత్రీకరణ, రైతుల విజయ గాథలు, రైతు స్థాయిలో నూతన ఆవిష్కరణలకు సంబంధించిన ప్రామాణిక వీడియోలను PJTSAU అగ్రికల్చరల్ వీడియోస్ ద్వారా ఉచితంగా వీక్షించవచ్చును.
ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి చేను కబుర్లు ప్రాయోజిత కార్యక్రమం విన్నారు.